ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवरा हस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टबहुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। కాశీ మహిమ ఉదయం ప్రారంభించుకున్నాం, మాధ్యాహ్నిక కార్యక్రమంలో కూడా పొద్దుటాపినటువంటి కథా విశేషాలని కొనసాగించుకుందాం. వింధ్యపర్వతం మేరుపర్వతం మీద ఉండే ద్వేషం వల్ల శరీరం ఊర్ధ్వముఖంగా పెంచింది, అంటే పొడుగ్గా పెరిగిపోయాడు ఆకాశం కేసి. అంటే అంతరార్థం ఏమిటనమాట, అకారణముగా ఒక వ్యక్తి మీద కారణం లేదు, ద్వేషానికి కారణం ఉండాలి. సకారణ ద్వేషం అకారణ ద్వేషం అంటారు. కాశీ మహిమలో స్కాంద పురాణంలో నిష్కారణ ద్వేషం చాలా ప్రమాదం అన్నారు. నిష్కారణ ద్వేషం అంటే ఏమిటి, నా వల్ల లేకపోతే ఇంకో మనిషి వల్ల మీకు ఏదైనా ఒక గండం వచ్చిందంటే చీ దుర్మార్గుడి వల్ల మనకి ప్రమాదం వస్తుంది కనుక వీడిని నాశనం చేసేద్దాము అని కొంత కోపం తెచ్చుకుంటే కొద్దిగా న్యాయం ఉంది. అసలు అది తప్పే, ఎంత శత్రువు మీదైనా ఎంత నీచుడి మీదైనా కత్తి కట్టకూడదని శాస్త్రం. కాకపోతే ఒక వ్యక్తి వల్ల మనకి ప్రమాదం ఉంది కనుక వాడి వల్ల ఉద్యోగం పోతుంది అనుకోండి, లేక ఒక వ్యక్తి వల్ల మనకి ఏదో మృత్యుగండం వస్తుంది, ఒక వ్యక్తి వల్ల మన డబ్బు పోతుంది అనుకున్నప్పుడు వీడు మనకి హాని తలపెడుతున్నాడు కనుక వీడిని నాశనం చేసేద్దాం అని పగపట్టి వాడిని పడగొట్టడానికి ప్రయత్నిస్తే దానికి నిష్కారణ ద్వేషము అని అనరు, సకారణ ద్వేషం అంటారు. ఒక కారణం ఉంది కనుక. అలా కాకుండా ఇప్పుడు అలాంటి పౌరాణికుడి వల్ల మీకు ఏమిటి నష్టం ఎవరికైనా, ఆయన మాట వరుస కూడా ఈ వయస్సులో మీ వృత్తికి ప్రమాదం తెచ్చిపెట్టడు, నేనే ఉన్నాను ఇక్కడ పురాణం చెప్పి వీలుంటే మిమ్మల్ని కాశీ పంపడానికో లేక మోక్షానికి వెళ్ళడానికో లేదా ఏదన్నా దారిద్ర్యంలో ఉంటే అందులోంచి బయటపడడానికి మంత్రోపదేశం చేసో ఉపకారం చేయగలను తప్ప పొరపాటును కూడా ఈ వయస్సులో పోనీ మాకేమి అధికారం కూడా లేదు కనుక మీకేం అపకారం చేయలేము. ఏ లింగయ్య గారికి ఉద్యోగం నేను పోగొట్టలేను కదా ఇప్పుడు, లేదా మీ అందరి దగ్గరికి వచ్చి మీ వ్యవసాయ భూములు ఎత్తుకుపోలేను, నేనంటే నేను కదా ఎవరైనా. కానీ వీలుంటే తమ సందేశాలతోటో ఉపన్యాసాలతోటో లేకపోతే మంత్రోపదేశాలతోటో ఉపకారం చేస్తాం. అటువంటి వ్యక్తి మీద మీరు ద్వేషం పెట్టుకుని పడగొట్టేద్దాం అనుకున్నారు అనుకుందాం, దానికి ఏమైనా అర్థం ఉందా? ఒకవేళ పడగొట్టాలనుకుంటే పడగొట్టగలరా? దీనికి నిష్కారణ వైరము అని పేరు. భయంకరమైన పాపాల్లో కల్లా నిష్కారణ వైరం అంటారు. ఆ నిష్కారణ వైరం ఇప్పుడు వింధ్యపర్వతం పూనాడు మేరు మీద. నిజానికి మేరు పర్వతం దగ్గరికి వింధ్యపర్వతం వెళ్ళాడా లేక వింధ్యపర్వతం దగ్గరికి మేరు వచ్చాడా? ఈ ఇద్దరికి మధ్యలో వ్యాపారానికి సంబంధించిన యుద్ధాలు లేవు, లేకపోతే ఇంకేదో వృత్తి వైరుధ్యాలు లేవు. ఈయన కొండ ఆయన కొండ, ఒక కొండ కంటే ఇంకో కొండ గొప్పదని పొగిడారు, అందుకని వీడి కోపం వచ్చిందిట. ఈ సృష్టిలో ఎప్పుడూ ఒకరికంటే ఒకరు గొప్ప వస్తూనే ఉంటారు. నేను మాత్రమే ఆగిపోకూడదు, కొద్దిగా సౌండ్ రీసౌండ్ అవ్వకూడదు అండి. ఒకదానికొకటి ఈ సృష్టిలో ఇంకా పైకొచ్చే ఉంటాయి తప్ప ఇంతకంటే పరికిమాలు పడి రావాలని మనం కోరుకోకూడదు కూడా. మీరెవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ గ్రామం మీద ఎందుకు నాకు ప్రేమ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా పండితులు అవ్వాలని, ఇంకా చదువుకోవాలని, పైకి రావాలని, మా వారసులు పైకి రావాలని కోరుకుంటున్నారు తప్ప చిచ్చి మాకంటే గొప్పవాడు పుట్టకూడదని మాట వరుసగానే మీ ఊళ్ళో వాళ్ళు అన్నారా అనరు. ఇప్పుడు వింధ్యపర్వతానికి మేరు పర్వతం కంటే నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి, నాకంటే మేరు పర్వతానికి పేరు రాకూడదని ఒకనొక భయంకరమైన ఈర్ష్య పట్టుకుంది. దీనికి అసూయ అని పేరు. అనగా గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో చెడ్డని వెతకడం అసూయ. అనగా మీ ఊళ్ళో మంచి భోజనం పెట్టారు, లింగయ్య గారు భోజనం పెట్టాను పొగిడాను. లింగయ్య గారు భోజనం పెట్టాను పొగుడుతున్నాడు ఈయన, ఏముంది ఆయన పెట్టడానికి? శుభ్రంగా ఎక్కడో కూర్చుని వచ్చిన డబ్బులు దాచుకోలేక ఎక్కువైపోయి పారేస్తే బాగుండదు కనుక మీకు అన్నం పెట్టాడు అని ఆ మంచిలో కూడా చెట్ట వెతికితే దాన్ని అసూయ అంట. భక్తితో శ్రద్ధతో 5 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం మీరు పురాణం వింటున్నారు, ఇంతకంటే గొప్ప జ్ఞాన సంబంధమైన విషయం మరొకటి లేదు. మోక్షం పొందడానికి పురాణ శ్రవణం కంటే గొప్పది లేదు అని అన్ని పురాణాలు చెప్పే వ్యాసుడు చెప్పాడు. కృతాదో బహవో ధర్మా కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణం. కృతయుగంలో మానవులు తరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ కలియుగంలో మానవులకి పురాణము వినడము కంటే మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకని కలవు ధర్మస్తు కేవలం అంటే కలియుగంలో ఒక్క ధర్మమే ఉందన్నాడు. అదేమిటంటే పురాణ శ్రవణాత్ అపరహ ధర్మ నృణం న విద్యతే. పురాణము వినడము కంటే మరొక ధర్మం లేదు. అందుకని మీరేం చేస్తున్నారు, ఉదయం పూట చకచక పనులు ముగించుకొచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెడితే పురాణం వినడానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఇక్కడే పడుండి సాయంత్రం దాకా విని పాపం నిద్ర వస్తూ ఉంటే కూడా అతి కష్టం మీద కుర్చీలో నిద్రని తొలగించుకోవడానికి మధ్య మధ్యలో పక్క వాళ్ళని పొడుస్తూ, ఒకవేళ నిద్ర వచ్చి నిద్ర వస్తూ మత్తుతో ములుగుతున్న గురువుగారి పురాణం తన్మయత్వంతో విన్నట్టుగా తలకాయ లూపుతూ కొంచెం నటిస్తూ ఏదో యాత్రపడి పురాణం వింటారు మొత్తం మీద. ఇంత శ్రద్ధగా పురాణం వింటూ ఉంటే ఎవరైనా అయ్యో ఆ ఊళ్ళో వాళ్ళు ఎంత శ్రద్ధగా పురాణం వింటున్నారని నాబోటి వాడు పొగిడితే పక్కకెళ్ళి పురాణం వింటున్నారా, ఇంట్లో పని అవ్వక కాలక్షేపం అవ్వక ఇంటికి వెళ్తే ముగుడు పిల్లలు కొట్టుకుంటారు కనుక ఇక్కడికి వచ్చి పురాణం వింటున్నారని ఎవడన్నా అన్నాడంటే ఇంక అంతకంటే నీచుడు ఉంటాడా? అదనమాట అసూయ అంటే గుణేషు దోషారోప. శ్రద్ధగా పురాణం వింటున్నారని పొగిడితే అందరూ కూడా తప్పులు వెతికే వాళ్ళని అసూయా పరులు అంటారు. అటువంటి వాడు ఎంత సర్వనాశనం అవుతాడో ఎంత దెబ్బతింటాడో మనకి కాశీ మహిమ చెబుతోంది. వింధ్యపర్వతం శరీరం విపరీతంగా పెంచేశాడు కదా, పెంచగానే సూర్యభగవానుడి రథం అక్కడికి వచ్చింది. సూర్యభగవానుడి రథం తోలుతున్నవాడి పేరు అనూరుడు, అరుణుడు రెండు పేర్లు ఉన్నాయి. ఆయన బయలుదేరాడు, ఎదురుగుండా ఒక పెద్ద దృశ్యం కనపడింది. ఈ అరుణుడు అంటే ఏమిటో ఇక్కడ మనకి చాలా బాగా చెప్పారు శివపురాణంలోను కాశీ మహిమలోనూ కూడా. అసలు తెలుసుకుంటేనే సగం జీవితం ధన్యమైపోతుంది. మీకు చెప్పాను కదా పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి గారికి చాలామంది భార్యలు ఉన్నారు, అందులో ఒక ఆవిడ పేరు వినత, మరొక ఆవిడ పేరు కత్రువ. వినతకేమో పెద్ద ఆవిడ అవటం వల్ల కొంచెం ధర్మం ఎక్కువ ఉన్నది, కత్రువ దగ్గర కొంచెం ఈర్ష్య ఉంది. ఎప్పుడూ ఉంటారు మంచి చెడ్డ, ఈ ఈర్ష్యాపరులు ఉత్తములు, ఇది సృష్టి రహస్యం అనుకోండి, దాన్ని ఎవడో బాగు చేయలేడు. ఈ ఇద్దరు కలిసి ఒక రోజున వాహ్యాళికి వెళ్ళారు, షికారుకు వెళ్ళారు. అక్కడ క్షీరసాగరం దగ్గర ఒక గుర్రం కనపడింది, అది ఉచ్చైశ్రవం దేవలోకంలో ఉండే గుర్రం. ఆ గుర్రం చాలా తెల్లగా మిసమిసలాడిపోతూ నా లాల్చీ కంటే కూడా తెల్లగా ఉంటుంది. నా అంత కాకపోయినా కొంచెం ఇంచుమించుగా నాలాగే అది కూడా తెల్లగా ఉంటుంది ఆ గుర్రం అందంగా. అటువంటి గుర్రాన్ని చూసి వినత మొత్తం తెల్లగా ఉందంది, కద్రువ మాత్రం తోక నల్లగా ఉందని బుద్ధుడు చెప్పుకున్నాం. ఈ వాదోపవాదాల వెనక అతను కూడా ఒక రహస్యం ఉందండి. ఈ వాదోపవాదాలు కూడా ఇప్పుడు ఉట్టినే రావు. ప్రారంభ కర్మ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ప్రారంభం అనేది ఒకటి పట్టుకుంటే ఆ మనిషి ఇలాంటి పిచ్చి పనులే చేస్తాడు. అది లేకపోతే మళ్ళీ బాగానే ఉంటాడు. దీనికే ప్రారంభం అని పేరు. దీనికి ఉదాహరణ చెబుతాను మీకు. నిమి చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన వశిష్ఠ మహర్షిని గురువుగా పెట్టుకున్నాడు. యక్ష్వాకు యొక్క కొడుకు నిమి అంటే. వశిష్ఠుడికి ఈయనకి చాలా స్నేహం. వశిష్ఠుడి ద్వారా యజ్ఞం చేయించాడు నిమి. ఆ యజ్ఞంలో మంచి భోజనం పెట్టాలి. పొరపాటున ఆయన ఒక దరిద్రపు మాంసం పెట్టాడు, నరమాంసం. అది పెద్ద కథ, అదంతా అనవసరం. వశిష్ఠుడు చూశాడు, ఎరా గురువుగారిని అవమానించావా, కాబట్టి నువ్వు చచ్చిపోవు అన్నాడు. గురువుగారు శాపం పెడితే తిరుగుండదు కదా. వెంటనే నిమి చక్రవర్తి కింద పడిపోతూ ఏ తప్పు లేకుండా నన్ను శపించావు గనక నువ్వు చచ్చిపోవు అన్నాడు. ఇద్దరూ శాపం పెట్టుకున్నారు. వశిష్ఠుడు చచ్చిపోయాడు, నిమి చక్రవర్తి చచ్చిపోయాడు. వశిష్ఠుడు చచ్చిపోగానే ఆత్మతోటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నేను అనవసరంగా నా శిష్యుడిని శపించాను, వాడు కోపంతో నన్ను శపించాడు, నేను చచ్చిపోయాను, కానీ ఇలా చావడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ నా శరీరం నాకు రావాలి, ఏం చెయ్యాలన్నాడు. ఒకసారి విడిచిపెట్టిన శరీరం నీకు ఇవ్వడం కుదరదు, ఇంకేదన్నా కోరుకో అన్నాడు బ్రహ్మ. అయితే నాకు పునర్జన్మ ఇయ్యి, ఆ జన్మలో కూడా అచ్చం పూర్వం వశిష్ఠుడి శరీరం ఎలా ఉందో అలాగే ఉండాలి, అంటే శరీరములో రవ్వంత మార్పు లేకుండా అలాగే ఉండాలి, అదే బుద్ధి, అదే పాండిత్యం, అదే జ్ఞానం అన్నీ ఉండాలి, నేను వశిష్ఠుడినే చచ్చి వెళ్ళి పుట్టాననే ఊహ నాకు ఉండకూడదు అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, తొందరలో నువ్వు మిత్రావరుణులు అనేటటువంటి వాళ్ళ ద్వారా భూమి మీద పుడతావు, కాబట్టి సూర్యుణ్ణి వరుణుణ్ణి నీ ఆత్మతో పట్టుకో అన్నాడు. మిత్ర అంటే సూర్యుడు, వరుణుడు అంటే జలాది దేవత, పశ్చిమ దిగ్భాగాధిపతి. బ్రహ్మదేవుడి ఆజ్ఞ అబద్ధుడై వశిష్ఠుడు తన ఆత్మతో వెళ్ళి సూర్యుణ్ణి వరుణుణ్ణి ఆవహించాడు. అంటే తన ఆత్మలో సగభాగాన్ని సూర్యుడిలోను సగభాగాన్ని వరుణుడిలోను ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వరుణుడు సూర్యుడు ఊర్వశిని ప్రేమించారు. ఊర్వశి వాళ్లతో పాటు కొంతకాలం కాపురం చేసింది. అది ఇది పెద్ద కథ కదా, క్లుప్తంగా చెబుతాను రెండే రెండు ముక్కల్లో మీకు. ఒకనాడు ఊర్వశి వీళ్ళకి కనపడకపోతే కామోద్రేకంతో ఇద్దరికీ రేతఃపాతం అయ్యింది. ఈ అమోఘమైన వీర్యాన్ని ఊర్వశి ఒక కుండలో పెట్టింది. ఆ కొండలో ఈ రెండూ కలిసి అందులోంచి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు. ఒక ఆయన అగస్త్యుడు, రెండో ఆయన వశిష్ఠుడు. చచ్చిపోయిన వశిష్ఠుడు మళ్ళీ యథాతథంగా ఊర్వశి కారణం చేత రేతఃపాతమైన సూర్య భగవానుడు వరుణదేవుల యొక్క వీర్యంతో పుట్టారు. అందుకే సూర్యుడు వరుణుడు ఇద్దరు ఐకమత్యంతో భూలోకంలో కొంతకాలం తిరిగి తపస్సు చేశారు గనక మిత్రావరుణులనే మునులుగా వాళ్ళని చెబుతారు కారణవదనమాట. మొత్తం మీద కుంభ సంభవుడై కొండలో నుంచి పుట్టుకొచ్చాడు వశిష్ఠుడు. యథాతథంగా మళ్ళీ పూర్వంలాగే ఉన్నాడు. శరీరంలోనూ ఆత్మలోనూ మార్పు లేదు గనక జ్ఞానంలో మళ్ళీ యక్ష్వాకు ఆయన్ని పురోహితుడిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నిమి చక్రవర్తి బతకలేదుగా మరి. అందుకని ఋషులంతా కలిసి నిమి శరీరం కుళ్ళిపోకుండా తమ మంత్రశక్తితో రక్షించి అతని ఆత్మని ఒక కర్రకు ఆవాహన చేసి యజ్ఞం పూర్తి చేయించారు. ఎందుకంటే వీడు చచ్చిపోతే యజ్ఞం ఆగిపోతుంది కనుక. ఆత్మని మాత్రం అటు ఇటు పారవకుండా ఇలాగే ఒక మై గొట్టం లాంటి గొట్టం ఒకటి పెట్టి ఆ గొట్టానికి ఒక దండ వేసి సుస్పష్టంగా గంధమాల్య విపూజితై అన్నారు. అంటే గంధము పూలదండలు వేసి ఆ కర్రని పూజించి ఈ ఆత్మను అందులో పెట్టి దాన్ని పోకుండా అటు ఇటు పోకుండా కాపాడారు. ఎందుకంటే ఆత్మ నిలకడగా ఇక్కడ ఉండలేదు కనుక. యజ్ఞం పూర్తయింది. అప్పుడు నిమి చక్రవర్తి ఈ కర్రలో నుంచి సూక్ష్మ శరీరంతో, మహాత్ములారా నేను యజ్ఞాన్ని పూర్తి చేసినట్ట పూర్తి చేయలేదా అని అడిగాడు. అదేమిటయ్యా, నీ తరపున మేము యజ్ఞం చేశాం కాబట్టి యజ్ఞం పూర్తయిపోయింది అన్నారు వాళ్ళు. అయితే నాకేం కావాలో నాకే తెలియటం లేదు, మీకు దయ ఉంటే నా మీద మోక్షం ఇవ్వండి అన్నాడు. మోక్షాన్ని మేమెక్కడిస్తాం, అమ్మవారిని ప్రార్థించన్నారు వాళ్ళు. అమ్మ మంత్రం కూడా వాళ్ళే ఇచ్చారు, దేవతలు ఋషులు. అప్పుడు ఆయన అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ ప్రత్యక్షమయ్యింది. ఏం వరం కావాలో కోరుకో నాయన, చచ్చిపోయిన నీ శరీరంలో మళ్ళీ ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడతాను, లేదా నీకు ఇంకేదన్నా శరీరం కావాలంటే ఇస్తానంది అమ్మ. ఈయనన్నాడు వశిష్ఠుడిలాగా మళ్ళీ పునర్జన్మ కోరుకోలేదు. నాకెందుకండి ఈ దరిద్ర మానవ శరీరం, మానవ శరీరంలో ఉన్నంత వరకు తప్పులు చేస్తాం. మహానుభావుడైన వశిష్ఠుడు నా గురువు గారినే శాపం పెట్టాను పొరపాటున, కాబట్టి మానవ శరీరంలో తప్పులు చేసే లక్షణాలు ఉంటాయి, కాబట్టి నాకు నశ్వరమైన వినశ్వరమైన శరీరం వద్దు. అలాగని మరేదో దేవ శరీరం కోరుకోను, మోక్షం పొందడానికి కావలసిన జ్ఞానం ఇయ్యి అన్నాడే. మోక్షం పొందడానికి కావలసిన జ్ఞానం నాకు ఇస్తే నేను మోక్షం పొందుతాను అనగానే ఆవిడ పక్కపక్క నవ్వి, ఒరే పిచ్చాడా నీ ప్రారంభ కర్మరా అంది. దేవీ భాగవతంలో ఉంటుంది ఇది, భాగవతంలో ఉంటుంది, పద్మపురాణంలో ఉంటుంది. అప్పుడు చాలామందికి అనుమానం వచ్చి ఇదేమిటి అమ్మవారి మాట ఏమిటి అని అడిగారు నన్ను. ఏమిటో తెలుసా, అమ్మ ఎదురుగుండా కనపడింది, ఏం అడిగితే అది ఇస్తానంది. శాశ్వతంగా అమ్మ నీ మణిద్వీపంలోకి తీసుకుపో అని కోరుకోవచ్చు కదా, పిచ్చి కోరిక కాకపోతే మోక్షం పొందడానికి ఏదన్నా జ్ఞానం ఉంటే ఇ అంటాడు ఏంటండి అమ్మ ఎదురుకుండా ఉంటే. లింగయ్య గారు ఓ 100,000 రూపాయలు కట్ట ఎదురుకుండా పెట్టుకొచ్చి ఎంత కావాలో కోరుకోండి అంటే, ఎంత కావాలో తీసుకోవడానికి ఓ ఏటీఎం కార్డు ఇవ్వండి అంటాడేంటి పిచ్చాడు వీడు. ఆ ఏటీఎం కార్డు ఆయన ఇస్తే మాత్రం వాళ్ళకి పిన్ నెంబర్ మర్చిపోవాలి, అందులో ఆయన డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, ఎదురుకుండా కట్ట ఉంది, ఈ కట్టమాని వెళ్ళి బొట్టలో పడిపోవడం ఏంటి, అది ప్రారంభం అంటారు. ఒక వ్యక్తి సర్వం ఇస్తానన్నా అది కోరుకోకుండా డొంక తిరుగుడు కోరుకుంటే అది వాడికి ఎక్కడో కర్మయోగం ఉందన్నమాట, అనుభవించవలసిన కర్మ అది. అందుకని ఆవిడ అలా అనగానే అప్పుడు వాడికి అర్థమైంది, ఒరే పిచ్చాడా అడిగితే క్షణాలలో మళ్ళీ భూమి మీదకి రాని అవసరం లేని శాశ్వత కైవల్యం నా లోకంలో ఇచ్చేదానిరా, కానీ నువ్వు మోక్షానికి కావలసిన జ్ఞానం ఏమన్నావు, అది నువ్వు చేసిన పొరపాటు ఒకటి ఉంది, ఆ పొరపాటు గురువు గారిని శాపం పెట్టడం, మహానుభావుడైన వశిష్ఠుడిని శాపం పెట్టడం వల్ల ఇంకా కొంత పాపం మిగిలి ఆ పాపము అనుభవించవలసిన కర్మగా నీకు ఉన్నది, అందువల్ల నువ్వు మళ్ళీ ఏం చేస్తావంటే కొంతకాలం ఒక దివ్య శరీరం ధరించి తపస్సు చేసి జ్ఞానం పొంది ఎప్పటికో మోక్షం పొందుతావు అంది. అంటే వెంటనే మోక్షం రాలేదు వాడికి. తర్వాత ఏం చేశాడు, అయ్యా దాంతోపాటు ఇంకో కోరిక ఉందండి, అందరూ నన్ను రోజు తలుచుకునేటట్టు చెయ్యండి అన్నాడు. అప్పుడు ఆ నిమిని మన కంటి రెప్పపోట్లోకి పెట్టింది ఆవిడ. అప్పటి నుంచి మనకి అంత పూర్వం ఇలా కంటి మీద ఇలా రెప్పలు వేసేవాళ్ళం కాం, మనందరం కూడా కళ్ళులో తెరుచుకునే ఉండేవాళ్ళంట. కానీ ఈ నిమి చక్రవర్తి ఆత్మని ఈ కంటి మీద ప్రవేశపెట్టింది అమ్మ, అప్పటి నుంచి రెప్పపాటు పడింది, నిమి షము అని పేరు వచ్చింది రెప్పపాటు. ఆ నిమి వల్ల ఇప్పుడు మనకి రెప్పపాటు వచ్చింది, అదనమాట వాడిని తలుచుకుంటున్నాం మనం రోజు. నిమిషము నిమేషము అంటే రెప్పపాటు. ఈ విధంగా మనం నిమిని తలుచుకుంటూ నిమిషులం అయ్యాం. దేవతలకు ఇది లేదు కనుక వాళ్ళు అలాగే కళ్ళు గుడ్లప్పగించి ఉంటారు, మనకు మళ్ళీ రెప్పపాటు ఉండదు వాళ్ళకి, అనిమిషులు అయ్యారు వాళ్ళు. ఈ విధంగా శాశ్వతంగా నిలబడ్డాడు. అలా మనందరికీ కొన్ని కర్మయోగములను ఉంటాయి. ఈ కర్మయోగముల వల్లే శాపాలు పొందడము, దాస్యం పొందడము, ఒకరినొకరు తిట్టుకోవడాలు, పొగుడుకోవడాలు, నాశనాలు అవ్వడాలు, ఇవన్నిటికీ ప్రారంభము అంటారు. ఎందుకు చెబుతున్నానంటే కశ్యప ప్రజాపతి ఒక రోజున కద్రువ అనే తన భార్యని పిలిచి నీకేం కావాలని అడిగాడు. నాకు మంచి బలవంతులైన కొడుకులు 1,000 మంది కావాలి, వీళ్ళందరూ పాకుతూ ఉండాలి, 1,000 పడగలు, 500 పడగలు, 105 పడగలు, 101 పడగలు ఇలాంటి పడగలుండి విషంతో ఉండి లోకాలని పీడించగలిగే వాళ్ళు అయి ఉండాలి అన్నది. అయితే నీకు పావులు పుడతారు, 1,000 మంది పుడతారు అన్నాడు ఆయన. ఇప్పుడు వినతని పిలిచాడు. వినత నీకేం కావాలి అన్నాడు. నా చెల్లెలు 1,000 మంది బలవంతులైన కొడుకుల్ని కోరింది, నేను అంతమందిని కోరను, నాకు 2 కొడుకులు చాలు, ఇద్దరి వల్ల కీర్తి రావాలి, అందులో ఒక కొడుకు ఈ చెల్లెలు 1,000 మంది కొడుకుల్ని ఒక్క దెబ్బగా చంపగలిగేంత శక్తి ఉన్నవాడు అయి ఉండాలి అంది ఆవిడ. 1,000 మంది పరిజ్ఞాన కొడుకులు కంటే 1,000 మందిని ఒక్క దెబ్బగా పడగొట్టగలిగే ఒక్క కొడుకు చాలండి. ఆయన తథాస్తు అన్నాడు. ఆ తర్వాత కద్రువకి 1,000 గుడ్లు పుట్టాయి. ఈ గుడ్లలో నుంచి కొంతకాలానికి లుకలుకలాడుతూ సాయంకాలం పూట మన వాళ్ళు తింటారే ట్యాంక్ బండి దగ్గర నూడిల్స్, అలాంటి నూడిల్స్ లాంటి పిల్లలు పుట్టుకొచ్చారు పాములు అన్నమాట. గుడ్లు అలా పగలగొట్టుకుని ఎర్రగా తెల్లగా నల్లగా బూడిద రంగులో పుట్టుకొచ్చేసారు వరుసగా. వీళ్ళల్లో ఆదిశేషుడికి 1,000 పడగలు, వాసుకి 1,000 పడగలు, తక్షకుడికి 1,000 పడగలు ఉన్నాయి. తక్కిన వాళ్ళకి కొందరికి కాళీయుడు అని ఒకడు ఉన్నాడు, వాడికి 101 పడగలు. ఇలా ఒక్కొక్కరికి కొన్నేసి పడగలు వచ్చాయి, పెద్ద పెద్ద రకరకాల పాములు పుట్టాయి. పాపం వినతకి 2 గుడ్లే పుట్టాయి. ఈ 2 గుడ్లు పగలడం లేదు, ఇందులోంచి పిల్లలు పుట్టడం లేదు. దాంతో ఆవిడ కోపం వచ్చింది. నా చెల్లెలు నాకంటే వెనక గర్భం ధరించి 1000 గుడ్లు కన్నది, నాకు 2 గుడ్లు పుట్టాయి. ఆవిడ గుడ్లేమో చాలా తొందరగా 7 కోటి చొప్పున పిల్లల్ని కంటున్నాయి గుడ్లు. ఒక్కొక్క గుడ్లో ఒక్కొక్క పిల్లడు బయటకు వచ్చాడు. నా 2 గుడ్లు ఎప్పటికీ పగలకుండా అలాగే ఉన్నాయి, ఇందులోంచి పిల్లలు ఎప్పటికొస్తారు అని కొంత అసహనం పొందింది. చూసింది 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 500 సంవత్సరాలు గడిచాయి, గుడ్డు పగలదు, 30 గుడ్లు బయటికి రాడు. ఒళ్ళు మండి అందులో ఒక గుడ్డుని పటక్కన పగలగొట్టింది. పొద్దున మరవాడు ప్లగ్ తొక్కితే పగిలిపోయినట్టుగా ఆ గుడ్డు కాస్త పటుక్కన ముక్కలు ముక్కలు అయిపోయింది. అందులోంచి పాపం తొడలు తయారు కానివాడు పుట్టాడు. నడుము పైభాగం అంతా శరీరం తయారయ్యింది, తొడల దగ్గర నుంచి కింద భాగం తయారవ్వలేదు. ఎర్రగా పాపం గుడ్డులోంచి వికలాంగుడు పుట్టాడు. ఊరువు అంటే తొడ, ఊరువులు లేవు గనక అనూరుడు అన్నారు ఆయన్ని. ఆయన పుట్టి పుట్టగానే అగ్రహోదగ్రుడై, ఎంత పాపం చేసేవే నువ్వు అమ్మవా, గోడ మీద బొమ్మవా, నా దిమ్మ తిరిగేలాగా నన్ను పగలగొట్టేశావు. ఇంకొక 500 సంవత్సరాలు ఈ గుడ్డు తోలికి నువ్వు రాకుండా ఉంటే నా అంతట నేను సకలాంగుణ్ణి, అవయవాలన్నీ చక్కగా తయారయ్యిన తర్వాత అందంగా ఆరోగ్యంగా పుట్టేవాణ్ణి. నీ ఈర్ష్యతో ఇంకా పిల్లాడు తయారవ్వకుండా నీ గుడ్డును పగలగొట్టావు. ఇటువంటి దరిద్రపు బుద్ధి కలిగిన నీలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి. నీ చెల్లెల మీద ఈర్ష్యతో ఆవిడికి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదని కదా నువ్వు ఈర్ష్యతో నన్ను పగలగొట్టావు, కాబట్టి నీ చెల్లెలికి 1000 ఏళ్ళు దాసివైపడుండు అని శపించేశాడు. అప్పుడు ఆవిడ ఏడ్చిన, ఆయన కుమార, ఏ తల్లి అయినా కొడుకుల్ని కావాలని వికలాంగుల్ని చేస్తుందా, నాకు పిల్లలు పుట్టలేదనే బాధలో తొందరపడి పాపం చేశాను, పాపం పాపమే, కానీ తల్లిని శపించడం ఇంకా పాపం, నాకు శాప విముక్తి నాయన అంది. నీ చెల్లెల దగ్గర నువ్వు 1000 ఏళ్ళు దాసీగా పడుంటావు, ఆ తర్వాత నీకు దాస్య విముక్తి అవుతుంది. ఆ దాస్య విముక్తి ఈ 2 గుడ్డు ఇస్తుంది, ఈ 2 గుడ్డుని మాత్రం పగలగొట్టకు. ఇంకొక 500 ఏళ్ల తర్వాత ఆ గుడ్డులోంచి మహాబలవంతుడైన వీరుడు ఒకడు పుడతాడు, వాడికి గరుత్మంతుడు అని పేరు వస్తుంది, విష్ణువుకి వాహనం అవుతాడు, అతని వల్ల నీకు దాస్య విముక్తి. ఈలోపు మాత్రం 1000 ఏళ్ళు నువ్వు నీ చెల్లెలికి దాసీవి అవుతావు అని చెప్పించి వెళ్ళిపోయాడు. అదిగో ఆ అనూరుడే, శరీరం సరిగ్గా తయారవ్వలేదు కదా, మీరు ఎప్పుడో చూడండి కాకి గుడ్డులోనో లేక ఇంకేదో కొంగ గుడ్డో ఇలాంటి గుడ్డు అప్పుడే పగిలితే అందులో ఉన్న పిల్లలు చాలా ఎర్రగా ఉంటాయి. చంటి గుడ్డు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, పిల్లలు కూడా పుట్టిన తర్వాత దిక్కుమాలిన వాళ్ళు కాకుల్లాగో గౌడు గేదుల్లోగో నల్లగైపోతారు, కానీ పుట్టినప్పుడు మాత్రం ఒక రకమైన ఎర్రగా ఉంటారు అరుణవర్ణంలో. ఈ కుర్రాడు గుడ్డులోంచి పగిలి బయటికి రాగానే మంచి కమలాఫలంలాగా సింధూర వర్ణంలో పుట్టాడు, అందుకని అరుణవర్ణంతో ఉన్నాడు కాబట్టి అరుణుడు అని కూడా అన్నారు. అతడు పుట్టి పుట్టగానే భక్తితోటి వాసుదేవ పరంధామ నన్ను రక్షించు అన్నాడు. అనగానే ఇదిగో ఈ పిల్లవాణ్ణి సూర్యభగవానుడు తన రథం మీద సారథిగా పెట్టుకున్నాడు. వాసుదేవుడిని తలుచుకుంటే వాసుదేవుడి అంశతో పుట్టిన సూర్యభగవానుడు సారథిగా పెట్టుకున్నాడు, తొట్లో గుర్తుంటాడు కనుక ఇంకా కదలక్కర్ల, మహామహిమ కలిగిన వాడు అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు తొట్లో కూర్చుని అరుణుడు సూర్యుడికి రథసారథి అయ్యాడు. తర్వాత సూర్యుడు ఏమన్నాడు తెలుసా, నీకు కాళ్ళు లేకపోయినా సకల ప్రపంచాలని నీ మహిమతో చుట్టి రాగలవు, నువ్వు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగలవు, అన్ని శక్తులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అలా వినతాపుత్రుడు అన్నమాట ఈ అరుణుడు అంటే. సరే తర్వాత ఈ ఇద్దరు కూడా కొట్టుకున్నారు అక్క చెల్లెళ్ళు. పోక నల్లగా ఉందంటే నల్లగా ఉంది, తెల్లగా ఉందంటే తెల్లగా ఉందని వీళ్ళిద్దరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఇదంతా పొద్దున మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చివరికి వినత కద్రువ పట్టుదలకపోయారు. అక్క, గుర్రమంతా తెల్లగా ఉందని నువ్వు అంటున్నావు, కాదు తోక నల్లగా ఉందని నేను అంటున్నాను. తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా పడుంటాను, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా పడుండు అంది కద్రువ. సరే అనుకున్నారు ఇద్దరు. గుర్రం దగ్గరికి వెళ్ళి చూద్దామంది వినత. ఇప్పుడొద్దు, చీకట్లో సరిగ్గా కనపడదు, పొద్దుడు వచ్చి చూద్దామంది చెల్లెలు. ఎందుకంటే తెలుసు ఆవిడికి గుర్రం తోక నల్లగా లేదు తెల్లగా ఉందని. రేపటికి వాయిదా వచ్చి వెంటనే ఇంటికి వచ్చి తన కొడుకులు పావుల్ని పిలిచి, ఒరే మన పావుల్లో నల్లగా ఉన్నవాళ్ళు రెండు రా అంది. ఏమిటమ్మా అంటే, మీరు వెళ్ళి గుర్రం తోకని కరిచి పట్టుకోండిరా, తోకకు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకని కరిచి పట్టుకోండి, అప్పుడు తోక నల్లగా కనపడుతుంది, దాంతో మీ పెద్దమ్మ నా చేతిలో ఓడిపోతుంది, నేను నెగ్గుతాను, తోక తెల్లగా ఉన్నప్పటికీ మొండితనంతో వాదించాను అందుట. నువ్వు చేసింది తప్పు, పైగా పెద్దమ్మని మోసం చేసి నువ్వు దాసీగా మార్చుకుందాం అనుకుంటున్నావో దుష్టుదాల, ఈ పాపపు పని మేము చెయ్యమన్నారు పిల్లలు. చెయ్యకపోతే భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో మీరంతా కాలి బూడిదైపోండి అని చెప్పించేసింది వాళ్ళమ్మ. చెప్పగా అందుకే వాదోపవాదాలు చేయకూడదు. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి అన్నారు అన్నారా. అప్పుడు పావులు భయపడి వాళ్ళల్లో నల్లగా ఉన్నవాళ్ళు కొంతమంది వెళ్ళి తోక దగ్గర ఉన్న వెంట్రుకల్ని కరిచి పట్టుకున్నారు. దాంతో పొద్దుట ఇద్దరు వెళ్ళగానే తోక నల్లగా కనబడింది, పాపం వినత ఓడిపోయింది. ఓడిపోవడం అంటే కేవలం కొడుకు శాపమేది. 1000 ఏళ్ళు దాసీగా పడింది అనుకోండి, ఆ తర్వాత గరుత్మంతుడు పుట్టాడు, అమృతం తెచ్చాడు, తల్లికి దాస్య విముక్తి చేశాడు. అప్పుడు అరుణుడు భక్తి శ్రద్ధలతోటి శివుడి కోసం తపస్సు చేశాడు. ఎందుకని? 1, నాకు తొడలు లేకుండా వచ్చేశాను. 2, కన్న తల్లిని తొందరపడి శపించాను. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. తల్లిని శపించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అది మహాపాపం. 2, తొడలు లేకుండా పుట్టాను అని శివుడి కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. స్వామి, నువ్వు నా మీద శాశ్వతంగా నివాస స్థానం ఏర్పాటు చేసుకో, ప్రజలు రోజూ లేవగానే నన్ను దర్శించి తరించేటట్టు వరం ఇయ్యి అన్నాడు ఆయన. తథాస్తు, ఈ రోజు నుంచి నీ శరీరాన్ని ఒక పర్వతంగా మార్చేస్తున్నాను. భూలోకంలో నీ సూక్ష్మ శరీరం స్థూల శరీరం విడిచిపెట్టేయి. స్థూల శరీరం పెద్ద కొండ అవుతుంది. ఆ తర్వాత దివ్య శరీరం ధరించి సూర్యుడికి రథసారథిగా ఉండు. నీ స్థూల శరీరం అరుణాచలము అరుణగిరి అనే పేరుతో ప్రఖ్యాతి పొందుగాక. దాని మీద నేను జ్యోతిర్లింగంగా ఒక తేజస్సు రూపంగా వెలుగుతాను అన్నాడు. అదిగో ఆనాడు వినతాపుత్రుడైన అరుణుడి యొక్క శరీరం వెంటనే కింద పడిపోయింది. ఆ తర్వాత ఆయన ఆత్మ అందమైన దివ్య శరీరం ధరించి సూర్యుడికి సారథి అయిపోయింది. ఆ అరుణుడి శరీరమే ఇవాళ మనం తమిళనాడులో ఉంది సార్ అరుణాచలం అంటున్నాం. ఆ అరుణాచలం అనే పేరుతోటి ఒక పెద్ద పర్వతం అయిపోయింది. శివుడు అందుకే అక్కడ అగ్నిస్తంభ రూపంలో వెలిశాడు. ఎందుకని? నీ కొండ చుట్టూ ప్రజలు ప్రదక్షిణ చేస్తారు, నీ పేరు రోజు తలుచుకుంటారు, నీకు అపూర్వమైన ఖ్యాతి వస్తుంది, నీ మీద నేను జ్యోతిర్లింగ రూపంలో ఒక గొప్ప తేజోలింగ రూపంలో ఉంటాను కనుక నా దర్శనానికి అందరూ వస్తారు, వారందరినీ నువ్వు తరింపజేస్తావు అని ఈ విధంగా ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఇంకా 2, ఏమిటి? రోజు ప్రజలు నిన్ను తలుచుకోవాలి కదా. ఎప్పుడో అరుణాచలం వెళ్ళి పూజించి తలుచుకోవడం ఒక ఎత్తు, అనుదినము తలుచుకోవడానికి వీలుగా సూర్యుడు ఉదయించేటప్పుడు ముందు నువ్వు దర్శనమిస్తావు, నువ్వు ఎర్రగా ఉంటావు. అప్పుడు నీ కిరణాలను చూచి అరుణ కిరణ స్వరూప సూర్య నమస్కారం అని రోజు నిన్ను తలుచుకొని నీకు దండం పెడతారన్నాడు. అదనమాట. అందుకే ఆ వర్ణం ఉంది, సూర్యుడు నిజంగా ఎరుపు కాదు. సూర్యుడు రాగానే ముందు ఎర్రగా కనపడేది అరుణుడు, అరుణ బింబం మనకు కనపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి రథసారథి కనపడ్డం, వెనకాతల తొట్లో కూర్చుని ఉన్న పెద్ద ఆసనం మీద కూర్చుని ఉన్న సూర్యుడు కనపడతాడు. ప్రజలు అర్ఘ్యం నీకిస్తారు, నిన్ను రోజు తలుచుకుంటారు, అరుణాయ శరణ్యాయ అని రోజు భక్తులు నీకు నమస్కారం చేస్తారు. నీవు అందరి నోట్లో అరుణుడు 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 అని నానుతావు, నీ పేరును తలుచుకున్న వారందరికీ సకల పాపాలు తొలగుతాయని వరమిచ్చాడు. అదిగో ఆయన్ని మనం చూస్తున్నాం, అనుదినము ఎర్రగా కనపడుతున్నవాడు, మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు ఎర్రగా కనపడుతున్నవాడు ఈ వినతాపుత్రుడు అరుణుడు. నేను క్లుప్తంగా చెప్పాను, ఇదంతా అరుణాచల మహాత్మ్యంలో మీరు ఎలాగో ఛానల్లో రోజు చూస్తున్నారు కదా, కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఓసారి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. కొన్ని 100,000 సార్లు అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి ఈ కథ తెలియలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది కనుక దీని గురించి మరోసారి ఎప్పుడో వివరంగా చెప్పుకుందాం. కానీ ఈ అరుణుడు రథం తోలుకుంటూ వచ్చాడు. హఠాత్తుగా ఆయన కాళ్ళు చేతులు తడబడ్డాయి, తొట్టి ముందుకు వేగంగా తోసుకొచ్చింది. సూర్యుడి గుర్రాలు బాగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, మంచి పొడుగ్గా ఉంటాయి. ఈ గుర్రాలు వెళ్ళి ఎదురుగుండా ఉన్న కొండకి ఢీ కొట్టాయి. పెద్ద కొండ పైకి లేచిపోయిందిగా మరి వింజపర్వతం. ఈ వింజపర్వతానికి తగిలి గుర్రాలు ఆగిపోయాయి. అరుణుడు బొక్కబోర్లో పడిపోయాడు, వెనకాతల సూర్యుడు కదిలిపోయాడు. షడన్ బ్రేక్ వేస్తే డ్రైవర్ గారు ముందు సీట్లో కూర్చున్న గురువు గారు కదిలిపోయినట్టు కదిలిపోయాడు అనమాట సూర్యుడు ఒక్క దెబ్బకి. కదిలిపోయి అరుణ ఏమిటి అలా పిల్లి మొగ్గ వేసామన్నాడు. ఏం చెప్పనండి, హెచ్చరిద్దాం అనుకునే లోపే పడిపోయానండి అన్నాడు ఆయన. ఏమిటి హెచ్చరిక అన్నాడు మళ్ళీ ఏమి ఎరగనట్టుగా సూర్యుడు. ఏమోనండి, హాయిగా స్వేచ్ఛగా ఏడు గుర్రాలు పూనిచ్చిన రథం మీద మనం తిరిగేవాళ్ళం. ఆకాశంలో అడ్డు ఉండకూడదు నిజానికి. ఇది ఏమన్నా మలేషియా ఎయిర్లైన్సా లేకపోతే ఇండోనేషియా ఎయిర్లైన్స్ వాళ్ళ విమానమా సముద్రంలో పడిపోవడానికి? మంది ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే రథం ఎక్కడి నుంచి వచ్చిందో? భూలోకం నుంచి ఒక కొండ అడ్డం వచ్చేసింది, దానికి మన గుర్రాలు తగులుకున్నాయి, గుర్రాలు ఢీకొచ్చి అవి పిల్లి మొక్కలే